சௌந்தரிய சார சர்வஸ்வம் மந்தஸ்மிருதம் வந்தாரும் ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்ச சாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து வேதவியாச புரோக்தமை போதநாமாச்சக்ருதமைன ஸ்ரீமத் பாகவதம்லோ தசமஸ்கந்தம்லோ கிருஷ்ண லீலா வைபவான்னி மனம் செப்புக்குண்டு உண்ணாம். நிகம கல்ப தரோர்கலிதம் ஃபலம் சுகமுகாத் அம்ருத திரவ சம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முஹுரஹோ ரசிகா புவி பாவுகா. பரமாத்ம எந்து அனுரக்தி உள்ளட்டுவண்டி வாரு, பரமாத்ம பிரியம்பாவுக்குலைனட்டுவண்டி வாரு, அண்டே காவாரி அனி ஆயனனி பிரேமிஞ்சினட்டுவண்டி வாரு அந்தரு ஈ பாகவத ஃபலான்னி வேத கல்ப வృక్షం నుంచి జారినటువంటి ఆ పండుని శుకదేవుడు అనుభవించినటువంటి ఆ పండుని శుకావధుతే స్వయంగా పరీక్షన్ మహారాజుకి చెప్పిన కథని ఇవాళ మనం కూడా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శ్రీచరణాల చెంత ఉపనిషన్మూర్తులమై, అంటే ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చొని, మూర్తులమై అంటే బొమ్మలమై సగుణంగా స్వభావంగా పరమాత్మని ఉపాసన చేసేటువంటి ఈ దివ్య భావనా ప్రస్థానంలో ఇవాళ గోవర్ధనోద్ధరణం చాలా ప్రధానమైన ఘట్టం. ఇంద్రుడు యజ్ఞభాగం తీసుకోవటం అలవాటు పడినటువంటి ఇంద్రుడు ఒక రోజున కినుక వహించాడు, కోపించాడు. ఎందుకు కోపం కలిగింది అంటే, నిన్న జరిగిన కాళీయ మర్దనము, ఇంతకు ముందే జరిగిన పూతన వధ, శకటాసుర సంహారం, అఘాసుర వృత్తాంతం, వీటన్నింటితో నందకులానికి అంటే నందబృందానికంతా కూడా అర్థమైన ఒక సత్యం ఏమిటంటే, ఈ 6 సంవత్సరాలు నిన్నటి వరకు కాళీయ మర్దనం చేసినప్పుడు ఆయన వయస్సు 5 ఏళ్ళు, వేదవ్యాసుల వారు నిర్ణయం చేసి చెప్పారు. గోవర్ధనోద్ధరణం ఎత్తినప్పుడు ఆయన వయస్సు 7 సంవత్సరాలు, మధ్యలో 2 సంవత్సరాల వయస్సు గడిచిపోయింది. అందులో 1 సంవత్సరం మాయ చేశాడు పరమాత్మ. అన్ని గోపబాలకులుగా గోవులుగా నిన్న విచారణ చేశాం. కాబట్టి కాలానికి దేశానికి అతీతమైనటువంటి పరమాత్మ పరమాత్మే, మామూలు బారుడు కాదు అని ఒక భావనలో నిలకడ చెందినటువంటి వేళ, ఊళ్ళో పెద్దలంతా సత్యసాయి భగవానుడి చిన్ననాట, ఆ ఊళ్ళో ఉన్న పెద్దలంతా ఆయన్ని ఆ రోజుల్లోనే సలహాలు అడిగేవారట. 14 ఏళ్ళు రాకముందే, నేనింకా సాయిబాబాను అని ప్రకటించక ముందే స్వామిని దివ్య పురుషుడుగా, దివ్యావతారిగా, దివ్య బాలుడుగా ఆ ఊళ్ళో సుమారుగా 80% ప్రజలు అంగీకరించారు. ఆయన్ని ప్రత్యేకంగా చూడటం ఆనాడే మొదలైంది. అదే విధానంలో ద్వాపరయుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆ భావనతోనే చూశారు. అందువలననే నందాదులంతా కూడా, నందుడు అదిగా వెలిగిన వారంతా తమ ఇంట వెలిగిన దీపం పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి, పరమాత్మ లేదా కృష్ణ, మన ఊళ్ళో ఓ పర్వతం ఉంది, ఇంద్రుడున్నాడు, ఆ ఇంద్రుడికి మనం ప్రతి సంవత్సరం కూడా కొన్ని పూజలు చేస్తాం, చేసినట్లయితే మంచి వర్షాలు పడతాయి, పశువులకు మేత ఉంటుంది, మనకి సమృద్ధంగా గాదెలు నిండుతాయి, కాబట్టి ఇంద్రాది దేవతలకు ఒక పూజ చేసే అలవాటు మనకున్నది అని అన్నారు. అక్కడ ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడి దివ్యత్వం. ఎంత రేషనల్గా ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సన్నివేశంలో కృష్ణుణ్ణి మించిన హేతువాది మనకు కనిపించడు. అంటే నెమ్మదిగా రిచువల్స్ నుంచి స్పిరిచువాలిటీ వైపు నడిపించిన పరమోత్కృష్ట సన్నివేశం. అప్పుడు ఆయన వయస్సు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఆ 7 సంవత్సరాల యదునందనుడు, గోపాల బాలుడు, గోపకిశోరం నిన్న అన్నాడుగా, ఆ యదుసింహం ఒక్కసారిగా వీళ్ళంతా వెళ్ళి అడిగారు. అడిగితే ఆ నందుడు తన తండ్రితో ఈ మాట అడిగాడు. కృష్ణుడు ఎలా అడుగుతున్నాడో చూడండి. యాగం బుసేయక అర్ధించి వచ్చి తిరి ఈ యాగమున ఫలమేమి కలుగు. ఈ యాగం చేస్తే ఫలితం ఏమిటి? ఎవ్వాడు దీనికి ఈశ్వరుండు అధికారి ఎవ్వడు సాధనము ఎంత బలయు శాస్త్రీయమో జనాచారమో కార్యంబు. ఇదేమన్నా వేదశాస్త్రాలు చెప్తే చేస్తున్నారా? లేదు, అలవాటు ప్రకారం మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ప్రతి ఏడాది ఒక్కసారైనా చేసుకోకపోతే తలలు బద్దలవుతాయని చెప్పారు గనక చేసుకుంటున్నావా, జనాచారమా అంటున్నాడు. వైరులకు వైరులకు ఎరిగింపవలదు గాని ఎరిగడి మిత్రులకు ఎరిగింపదగుంచేరి ఎరిగి చేసిన కొర్కులెల్ల కలుగు. ఏ పని చేసినా అర్థం ఎరిగి చేయాలి. అర్థం తెలియకుండా చేసే ఏ పనైనా జీవితంలో వ్యర్థమే. కాబట్టి మీరంతా మీరు తలపెట్టిన ఈ యాగం అంతా అర్థం ఎరిగే చేస్తున్నారా? జనాచారం ప్రకారం చేస్తున్నారా? సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారా? కర్మకాండంలో ఇది భీత కర్మ, చేయవలసి వచ్చి చేస్తున్నారా? దీనికి ఈశ్వరుడెవడు, అధికారి ఎవడు, యజ్ఞభోక్త ఎవడు ఎవడు అని అడుగుతున్నాడు ఏడేళ్ళవాడు. అడగలడా అంటే ఆ ప్రశ్నలలోనే ఆయన దివ్యత్వం బయటకు వస్తున్నది.
పగయు చెలిమిలేక పరగిన మిముబోటి మంచి వారికేలమంతనంబు.
అసలు మీకు శత్రువులు లేరు, ఉన్నవాళ్ళంతా మిత్రులే. మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? మీకు తోచిన పని మీరు చేయవచ్చు కదా.
తలపులెల్ల మాకు తెగ ఎరిగింపవే తాత.
తండ్రి, తాత అంటే తండ్రి అని కూడా. తండ్రి, మీ తలపులు మీ ఆలోచనలన్నీ కాస్త స్పష్టంగా నాకు అర్థమయ్యే రీతిలో చెప్పినట్లయితే
వాక్సుధా ప్రదాత బగుచు.
వాక్సుధా ప్రదాత బగుచు ఏం చెప్పినా సౌందర్యవంతంగా అర్థవంతంగా దాని ఎందు అమృతము నింపినట్టుగా అమృతము లేకుండా అసత్యం లేకుండా సత్యవాక్యేమిటో చెప్పు తండ్రి అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు చేస్తూ వచ్చారో నందుడు చెప్తున్నాడు.
పర్జన్యుడు అధికుండు భగవంతుడు అమరేంద్రుడు అతనికి ప్రియమూర్తులగుచున్న మేఘ బృందంబులు మేదినీ వలయముపై అతని పంపున భూతహర్షణముగా జలములు కురియు.
ఇంద్రుడికి వెనక యజ్ఞం చేసినట్లయితే ఆయన స్నేహితుడైన వరుణుడుకు మేఘాలను సృష్టించి ఈ భూతలం మీదకి వర్షాన్ని కురిపిస్తాడు.
తజ్జలపూరములతోగి పండు సస్యములు,
దాని వలన పంటలు పండుతాయి.
ఆ పంట తమకు ధర్మ అర్ధ కామ ప్రదాయకంబుగలోకులల్ల బ్రతుకు దురింత ఎరిగి మేఘ విభుడైన ఇంద్రుడు మెచ్చుకొరకు ఈ ఇంద్రయాగము సేయుదురు ఎల్ల నృపులు. కామ లోభ భయ ద్వేష కలితులగుచు చేయకుండిన అశుభంబు చిందు.
పుత్ర నాయన, ఇంద్రుడికి పరంగా పేరు మీద చేసే యజ్ఞం గనక చేయకపోతే వరుణదేవుడు వర్షించడు, పంటలు పండవు, పంటలు లేకపోతే ధర్మార్థ కామాలు మూడు ప్రపంచంలో నడవవు. ఇది గనక అలవాటు ప్రకారంగా వస్తున్న ఈ పని చేయకపోయినట్లయితే అంతా వినాశం జరుగుతుంది. మనకి దక్కవలసినటువంటి లాభం మనకి దక్కదు అని చెప్తూ
మఖముసేయ వజ్రి మది సంతసించు.
మఖం అంటే యజ్ఞం చేస్తే ఇంద్రుడికి మనస్సులో ఒక ఆనందం కలుగుతుంది.
వజ్రి సంతసింపవానగురియు,
వజ్రాయుధం కలిగిన ఇంద్రుడికి సంతోషం కలిగితే ఏమవుతుంది? వాన గురుస్తుంది.
వానకురియ కసవు వసుమతి పెరుగును.
కసవు అంటే గడ్డి. వర్షం పడింది అంటే గడ్డి పెరుగుతుంది. పెరిగితే
కసవు మేసి ధేనుగణము బ్రతుకు.
ఆవుల మందలన్నీ ఆ గడ్డి తిని బ్రతుకుతాయి నాయన. యజ్ఞం వల్ల ఫలితం ఇది. యజ్ఞాలు దండగా, యాగాలు దండగా నెయ్యంతా కాలుస్తున్నారు అన్నవాడికి సమాధానమే. స్వామి ఎన్నోసార్లు సమాధానం ఇచ్చారు. ప్రతిసారి యజ్ఞం చేసినప్పుడల్లా ఇదే మాట చెప్తూ వచ్చారు. సుమారు 50 ఏళ్ళు చెప్పారు.
ధేనువులు బ్రతికేనేని మానదు ఘనమైన పాడి మందల కలుగున్ మానుగను పాడి కలిగిన మానవులు సురలు తనిసి మనుదురు. పుత్ర,
ఆవులుంటే ఆవుల పాలుంటే ఆ పాలు మన పాలైతే మన పాలైన మనందరం కూడా ఆనందంగా ఉండగలుగుతాం కదా. అని చెప్పగానే శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానబోధ చూడండి. ఆత్మవిచార మార్గం లేకుండా పురాణ శ్రవణం కేవల కాలక్షేపమే. భాగవతంలో కేవలం కథ లేదు, ఆత్మవిద్యా విలాసం ఉన్నది. 7 ఏళ్ల పిల్లవాడు తన తండ్రికి చెప్తున్నాడు యాగం చేద్దామంటే ఇమీడియట్గా చేసేద్దాం, 10 మంది మన ఇంటికి వస్తారనుకుంటారు. కృష్ణుడు అడుగుతున్నాడు, కర్మమున పుట్టు జంతువు కర్మమునం వృద్ధి పొందు కర్మమునం చెడు. కర్మము వల్ల జన్మ వస్తుంది, జన్మ వల్ల వృద్ధి పొందుతాడు. వృద్ధి పొందటం అంటే 2 అర్థాలు ఉన్నాయి, నశించటం కూడా వృద్ధి పొందటమే, పెరగటము వృద్ధి పొందటమే. ఏది పుట్టిందో అది పెరగాలి, ఏది పెరుగుతుందో అది ఒకనాడు ఒరగాలి. ఇది జీవన సత్యం. కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. దేవుడు ఎక్కడున్నాడయ్యా, కర్మలే దేవుళ్ళు అంటున్నాడు కృష్ణుడు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు భగవాన్ రమణ మహర్షి. ఈ కర్మలన్నీ ఏమైనా దేవతాస్వరూపాలా అంటూ, కర్మలు దేవతాస్వరూపాలే, చేస్తున్నవాడు మాత్రం కాదు. అదే శ్రీకృష్ణుడు అంటున్నాడు, కర్మలకు తగు ఫలములు కర్ములకు విడంగ రాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండు కర్మ విహీనునికి రాజుగాడు మహాత్మా. మనం గనక ఇవన్నీ చేస్తూ ఉన్నట్లయితే, కర్మలు చేస్తూ మనం చేయవలసిన పనులు చేస్తే అవే దేవతా కార్యాలు కావా? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మాన్ని మనం గనక వదిలిపెట్టినట్లయితే, ఏమిటి స్వధర్మం? గృహస్థుకి సంసార నిర్వహణ స్వధర్మం, సన్యాసికి జ్ఞానబోధ స్వధర్మం, జ్ఞానికి ఆత్మానంద బ్రహ్మానంద స్థితిలో నిలకడ చెందటం స్వధర్మం, ఆత్మవిద్యావేదికి తాను అన్యం కాదని తాను ఆత్మను అన్న ఒకే ఒక స్పృహలో నిలకడ చెంది ఉండటం అది అత్యుత్తమమైనటువంటి స్థాయి. ఇది కదా పొందవలసినది అంటూ, కోపింపన్ పని లేదు శత్రునికి. మీరెందుకు, వాడికేదో కోపం వస్తుందని యాగం ఎందుకు చేస్తారు? చేద్దాం, యాగం చేద్దాం, కానీ వాడికి కోపం వస్తుందని చేయకండి. వాడికి కోపం రావటం ఏంటి, వాడిని శాంతింపజేయటం ఏంటి, వాడు శాంతిస్తే వరుణుడు బయలుదేరి రావటం ఏమిటి, మేఘాలు పుట్టడం ఏమిటి? ఈయన కాకపోతే భగవద్గీత ఒకటి చెప్పగలడు? ఇక్కడే మొదలు పెట్టాడు ఆయన. కోపింపన్ పని లేదు శత్రునికి తా కోపించుకాకేమి సంక్షేపం బయ్యడిదేమి. వాడి కోపం వస్తే మనకేమిటి నష్టం? పట్టడము గేహము దేశములు వ్యాపారంబులు మీకు పోయడివే. ఈ వాడి గనక శాంతి కలగకపోతే మీ వ్యాపారాలు మీ ఇళ్ళు ఇవన్నీ పోతాయా? శైలారణ్య భాగంబులం గోపత్వంబున ఉండుచు మనకు సంకోచింపజాయటికి. ఈ ఉన్నవన్నీ సర్వ ప్రకృతి పరమేశ్వర స్వరూపమైనప్పుడు దీనికి అతీతమైన ఇంకేదో ఉన్నదని భావించే కంటే ఈ ఉన్నదాననే పూజించుకుంటే మంచిది కదా అన్నాడు. పశులకు కొండకు బ్రహ్మణోత్తములకు మఖము కావించుట మంచి బుద్ధి. మార్గోపదేశనం చేస్తున్నాడు అవతార పరమాత్మ. ఏం చేస్తున్నాడు, ఇంతవరకు వాళ్ళు చేస్తున్న కర్మలకు భిన్నమైన కార్యకలాపం చేస్తున్నాడు. ఇంద్రయాగంబుకు ఏమేమి తెప్పించురు అవి ఎల్ల తెప్పింపుడు అరసి మీరు. మీ దగ్గర లిస్ట్ ఉంది కదా, అన్ని పట్టుకురండి, ఏ యాగం చేయాలో నేను చెప్తా. పాయసంబులు, ఇక్కడ స్వామి గుర్తు రాకుండా ఉండరు. పుటపర్తిలో గాని మన శివంలో గాని, శివంలో వచ్చిన నాళ్ళు వంట చేసే ప్రదేశానికి స్వామి వెళ్లకుండా ఎప్పుడూ ఉపన్యాసం ఇవ్వలే. ఇదే భక్తులకు పెట్టేది, ఇట్లాగా చేసేది. ఏమప్పా 2 కూరలు పెట్టలేమా, అది ఇవ్వలేమా, ఇది ఇవ్వలే. ఇవ్వటమే స్వామికి ఆనందం, ఆయనకి పుచ్చుకునే అలవాటు లేదు, అసలు అవసరమూ లేదు. స్వామి డిక్లేర్ చేస్తారు, ఆయన గివర్ నెవర్ ఎ టేకర్. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు చూడండి. పాయసంబులు అపూపములు సైదపు పిండి వంటలు పప్పు నువ్వులయు నట్టి ఫలశాకములు వండ పంపుడు హోమంబు సేయుడు ధేను దక్షిణలిచ్చి బహురసాన్నంబు పెట్టుడు బ్రాహ్మణులకు అచలులై పూజల వెరంపుడు అచలమునకు. దానికి దీనికి ఇంద్రుడెవడు, మన వాకిట్లో కొండ కనపడుతుంది. అచల బోధాకృతే సత్యసాయి భగవానుడు, పూర్ణాద్వైత బోధాకృతే సత్యసాయి భగవానుడు. అచల బోధ అంటే దేనికి అదరక బెదరక చెదరక కదలక నిలిచేటువంటి మనస్సుని ఎవరు పొందగలరో ఆ పొందటానికి మార్గోపదేశమేమిటో బోధించేవాడే అచలుడు. చెలించకూడదు, కదలకూడదు, బెదరకూడదు, అదే చెప్తున్నాడు. ఆ అచలానికి చేయండి అన్నాడు. మన ఊళ్ళో కొండ ఉంది, దానికి చేయండి.
అధమ చండాల శునక సంహతికి తగిన భక్ష్యముల నిండు కసవులు పశువులకిండు.
మన దగ్గర ఉన్న గడ్డేదో అయిపోతుందని ఉన్నదంతా పశువులకు ఇవ్వండి వేళ, అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. స్వామి చమత్కరిస్తూ ఒక ఆయన దర్శనానికి వచ్చి వరండాలో కూర్చొని తలుపు తీసుకుని వచ్చినప్పటి నుంచి అందరికీ దర్శనమిచ్చి మళ్ళీ వచ్చేదాకా నోరాడిస్తూనే ఉన్నాడు. నా ఆ నోరాడిస్తున్నది ఈయన గమనించారు, ఈయన కంటబడ్డది. హతాశుడైపోయినా స్వామి వచ్చారు. ఏమి తింటున్నావు అన్నారు. ఏం లేదు స్వామి. ఏం తింటున్నావు ఇందాక నుంచి? నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళతో మాట్లాడాను వచ్చాను, ఈ తిరిగి వచ్చేదాకా తింటూనే ఉన్నావే అంటూ, అవునులే ఈ ప్రపంచంలో మూడు ఉన్నాయి, ఎప్పుడూ తలుపుతుండాలి వాటిని అన్నారు. ఒకటి తమలపాకు బుట్ట, వాడి వ్యాపారి దగ్గర వాడు ఎప్పుడు దాన్ని తడుపుతూ ఉంటాడు. పొగాకు కట్ట రెండోది, బ్రాహ్మణుడు కొత్త అన్నారు. అది ఈ మూడు అద్భుతం పరమేశ్వరుడి యొక్క దివ్య లీలలో చమత్కారం ఒక భాగం. స్వామి ఎక్కడ ఈ పొగాకు కట్టలు ఎప్పుడు చూశారు? మనకు అనిపిస్తుంది పొగాకు కట్టలు అంటే బజారు ఎల్లు ఉండాలిగా, వెళ్ళారా? వెళ్ళలేదు. మరి పొగాకు కట్ట ఎక్కడ దొరికింది ఈయనకి అని? పొగాకు కట్ట, తమలపాకు తట్ట, బ్రాహ్మణుడు పొట్ట, ఎప్పుడు తడుపుతూనే ఉండాలి అదే చూస్తున్నాడు. బ్రాహ్మణుడికి హాయిగా అన్నం పెట్టండి అన్నాడు. అధమ చండాల శునక సంహతికి తగిన భక్ష్యములు తెండు. ఏ జాతి వారు ఏమి తింటారో అవన్నీ వాళ్ళకి పెట్టండి. శునకాదులు శునకం కుక్క, దానికి కూడా పెట్టండి అన్నాడు. ఎందుకో తెలుసా? షిరిడీబాబా కానీ సత్యసాయి భగవానుడు కానీ కుక్కని ఎందుకు కుక్కను ప్రేమించేవాళ్ళు భగవంతుని ప్రేమించే వాళ్ళ కిందే లెక్క. ఏ లవ్ ఫర్ డాగ్ ఈజ్ అ లవ్ ఫర్ గాడ్. ఎందుకనంటే ప్రపంచంలో ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మి పక్కన పడుకోలేడు. కానీ కుక్క మనం పెట్టిన ముద్ద ఒక్క పిడికెడు అన్నానికి జీవితాంతం తన ప్రాణం ఎదురిచ్చేనే గారు నిలబడుతుంది. అందుకే ఇక్కడ గోవులకి ఇవ్వాలి, మిగతా ఇవి కాని మిగతా పశువులన్నింటికి కూడా కసవు నిండు అన్నాడు. ఉన్నదంతా ఇవ్వండి.
గంధాలంకరణాంబరావళుల చే కైసేసి ఇష్టాన్నములు బంధుశ్రేణియు మీరలం కుడిచి నాభారతిన్ వేడుకల్ సంధిల్లన్ గిరిగోద్విజానల నమస్కారంబు కావింపుడో ఓ గంధర్మంబని తోచనేని జనకా జన్నంబు ధన్యం బగున్.
మన వాకిట్లో ఉన్న ఆ వర్ధన పర్వతాన్ని, గోవర్ధన పర్వతం తర్వాత దాని పేరు వచ్చింది, ఆ కొండకి నమస్కారం చేయండి. చేసుకొని నా మాటలన్నీ గుర్తుపెట్టుకొని వాటికి నమస్కారం చేసి మీ యజ్ఞం ప్రారంభించండి. ఇదొక విచిత్ర యజ్ఞంగా భావన చేస్తున్నారు నందాదులంతా కూడా అని ఆయన చెప్పినట్టుగా ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు
సకలాభీరులు వీడే కృష్ణుడన నైజంబైన రూపంబుతో అకలంక స్థితి నుండి శైలమిదే మీరు అర్చింపన్ రండంచు తానొక శైలాకృతి దాల్చి గోపకులతో ఉండుండ పూజించి గోపక దత్తాన్నములు ఆహరించే విభుడు ఆ ప్రత్యక్ష శైలాకృతి.
ఈ పద్యం చెప్పరు భాగవతంలో. విచిత్రం ఏంటంటే మనకున్నటువంటి కొండకి నమస్కారం చేయమన్న శ్రీకృష్ణ పరమాత్మ, ఇదిగో నేనే మీకు బంగారు కొండని, నన్ను పూజించుకోండి అని ఒక కొండ వలె కనిపించాడట శ్రీకృష్ణ పరమాత్మ. వచ్చి ఇక్కడికి మీరందరూ నాకు పూజలు చేసుకోండి అన్నాడు. శ్రీకృష్ణ అవతారంలో నాకు చేసేవన్నీ చేసేవి మాత్రమే భగవంతుడికి చెందుతాయి, నేనే భగవంతుడిని అని చెప్పిన అవతారం కృష్ణుడు, నేను భగవంతుడిని కాదు అని చెప్పిన అవతారం రామావతారం. ఈ టూ ఆస్పెక్ట్స్ ని మనం గమనించినట్లయితే
వినుడి శైలము కామరూపి కలులన్ వేధించు ఆజ్యాన్నములు మన ఒప్పించిన ఆహరించే మనలన్ మన్నించే చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసే మన పైన సగోపాలుడై వనజాచాక్షుడు నమస్కరించ గిరికిన్ వందారు మందారుడై.
అది వందారు జనమందారం ఇక్కడ ఉందన్నమాట, మనకు తెలియదు. ఆ వందారు జనమందారం ఇక్కడ ఇరుక్కుంది, వేదవ్యాసుల వారు వాడారు ఈ మాట అది. సరే ఇక గోపకులు హరి సమేతులై అంటే కృష్ణుడితో కూడి ఆయన ఆ పూజోపహారాలన్నీ ఇచ్చారు. ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ప్రదక్షిణ చేశారు. మాధవ సమేతులై మందకుంచని అంత మహేంద్రుడు వాడికి తెలిసింది. ఏమిటి రోజు ప్రతి ఏడాది యజ్ఞం చేసేవాడు, ఈసారి చేయలేదు, మన యజ్ఞ భాగం మనకి రాలేదేమిటి, ఇంద్రుడి పని అదే, ఎప్పుడు వాడు రెవెన్యూలో ఉంటాడు, మనకి మన కోశాగారానికి రాలేదేమిటి, రెండుంటాయి. మనం ఎప్పుడు వాడికి ఇస్తుండాలి అంటే వాడు భోగగురు, లోకగురు వాడు, శోకగురు. రెండు, మనం ఎప్పుడు ఇస్తుండాలి, వాడు ఎప్పుడు ఎవరికి ఇవ్వడు, ఇది రెండు. మూడోది, ఎప్పుడు వాడికి ఏది చెందాలో సమయానికి అందిస్తూ ఉండాలి. ఇది అందలేదు కాబట్టి వాడికి ఆ మేఘాలన్నింటి దగ్గరకు వెళ్ళి పిలిచి ఏమంటున్నాడు చూడండి, కృష్ణ పరమాత్మని, పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి భువినాభీరు మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంభోడి ధరుం పురందరు ననున్ పాటించి పూజింపక అగ్గిరికిన్ పూజలు చేసి పోయిరిదపో కృష్ణుండు ప్రేరింపగన్. పాపం వాళ్ళ మాయకులే, కృష్ణుడే చెడ్డవాడు. ఆ కృష్ణుడు వాళ్ళ కొత్త మాట చెప్పాడు, నాకు వీళ్ళు పూజ చేయలేదు, యాగం చేయలేదు, యజ్ఞం చేయలేదు, అన్ని ఆ కొండకి చేశారే అని అనుకుంటూ జంభవైరి సంరంభమున ఎడతగక నీరధారంబులను కురియుచు శిలల వీళ్ళు వర్షం కావాలని కదా చేశారు. వర్షం రా కురవటం వేరు, వరద రావటం వేరు కదా, గాలి వీచటం వేరు, పెనుగాలులు వీచటం వేరు, ప్రళయం రావటం వేరు, వెలుగు రావటం వేరు, పిడుగుల మీద బట్టం వేరు. ఏ ఇంద్రుడి కోపం వచ్చింది, వాడి చేతిలో కొన్ని పవర్స్ ఉన్నాయి, ఏ జలధారలు కురవమన్నాడు మేఘాలని. విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి వర్షం కురుస్తూ ఉన్నది. అప్పుడు గోపవృద్ధులంతా దుర్జన శిక్షకుండు సజ్జన రక్షకుండునైన పుండరీకాక్షునకు శ్రీకృష్ణ పరమాత్మ 7 ఏళ్లవాడు వాడికి నమస్కరించారు అందరూ. 90 ఏళ్లవాడు కూడా నమస్కారం చేసి ఇదేమిటి, మేము చెప్పలేదా మొదటి నాడే, మామూలుగా ఇంద్ర పూజ గనక చేసి ఉంటే గందరగోళం అయ్యేది కాదు, నువ్వు వద్దన్నావు, కొత్తగా ఏదో సనూతనమైన భావం చెప్పావు, అది మానేసి ఇచ్చేసాం, దీని ప్రతాపం ఇట్లా ఉన్నదని. అక్కడ వానతో వ్రజము ఆకులమయ్యే గదయ్యే కృష్ణ నీవెక్కడ ఉంటివి, ఇంత తడవేల సహించితి ఈ పదాబ్జములు దిక్కుగనున్న గోపకులు దీనతనుంద భయాపహారివై దక్కునగా ఒక ఇట్లునికి కారుణికోత్తమ నీకు పాడియే. ఇవాళ మనం కూడా అంతే, స్వామి నీకు పాడియేనా, నీకు ధర్మమేనా, ఇన్నేళ్ళు ఇన్ని రోజులు నువ్వు కనపడ్డావు కనపడలేదు కాదు, అసలు ఇది ఏమిటి గందరగోళం, ఇది నీకు ధర్మమేనా, నువ్వు ఎక్కడ దాక్కున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, మన హృదయాలన్నీ పరితప్తమైపోతున్నటువంటి వేళ అక్కడే ఈ పెద్దవాళ్ళంతా అంటున్నారు, గోపబాలులందరికీ కూడా నువ్వు ఉన్నావు, ఇంతమందిని ఇన్నిసార్లు రక్షించావని తెలిసి కూడా ఇవాళ నువ్వు ఎక్కడున్నావు, వర్షం పడుతున్నది, మునిగిపోతున్నది, ఇదంతా కొట్టుకుపోయేట్లుంది, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషలు ఈ జలధారల్ని ఎరుగము. ఇంత ప్రళయం మాత్రమే ఇంతకు ముందు ఎరగము. కుయ్యాలింపగదయ్య గుణరత్ననిధి, మా ఆవేదన ఏమిటో కసెప్పు వినవయ్య, కుయ్యాలింపమంటున్నాడు. వారి బరువయ్య మండల వారికి ఇదే పరులు లేరు వారింపంగా వారి తపటల భయంబును వారి రుహదళాక్ష నేడు వారింపగదే. ఇది జరుగుతున్న దాన్ని ఒక్కసారి ఆపవయ్య, అన్ని నీ చేతుల్లో ఉన్నాయి అని అంటే సర్వజ్ఞుడైన కృష్ణుడు అంతయూ ఎరింగి నిన్ను, ఎందుకని ఆయన విశ్వవిదుడు, నిత్య నర్తకుడు, ఆయన గురించి వేదవ్యాసుల వారు పోతనామాచ్యుడు వాడైన గుణగణాలు చూడండి, నిత్య నర్తకుడు ఆయన, ఏదో కాళీయ పడగల మీద మాత్రమే నాట్యం చేసిన వాడు కాదు, కాలం అనేటువంటి దాని మీద నిత్య నర్తనం చేస్తాడు. 3 కాలాలలో 3 అవస్థలలో 3 శరీరాలలో అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో మహాకారణ శరీరంలో కూడా ఆయనే సంచారం చేస్తాడు. ఎరిగాడు, ఏమెరిగాడు, ఇది ఇంద్రుడు చేసినటువంటి కపటోపాయమని ఎరిగాడు. తన్నొక ఇంత గై కొనరు తప్పిరి అరము చేసిరంచు తామినున నుండి గోపకుల మీద శిలలు కురియుంచుచున్నవాడు ఉన్నత నిర్జరేంద్ర విభవోద్ధత గర్వనగాధిరుడై కన్నులగానక ఇంద్రుడిటు గర్వపరుండు వరు కాన నేర్చుని. గర్వాతిశయంతో ఉన్నటువంటి ఇంద్రుడు తప్ప వీడు మరొకడు ఇంత పని చెయ్యలేడు.